తిరిగి బాబా గారి గురించి చాలా మంది ఉద్దేశం ఏంటంటే, ఆయన కోరికల్ని నెరవేర్చే దేవుడు, కోరికల్ని నెరవేర్చే వృక్షం లాంటి వాడు అని ప్రజల్లో, సాధకుల్లో, ప్రజల్లో, మన హిందువుల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవం అని ఎలా అంటున్నామో, షిరిడి సాయిబాబా గారిని కూడా కలియుగ దైవం అని చాలా మంది నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ ఆంజనేయ స్వామి అంశువల్లి జన్మించినట్టు ఆంజనేయ స్వామికి ఆయనకి భేదం లేదు, ఆంజనేయ స్వామికి బాబాకి భేదం లేదు. అది ఒకసారి మాకు షిరిడిలో ఉండగా ఒక రోజుని స్వప్న దర్శనం ఇచ్చి బాబా గారు, ఆయన మూల విరాట్టు నేను ఉత్సవ విగ్రహాన్ని, మూల విరాట్టు ఆంజనేయ స్వామి, నేను ఊరేగే దేవుణ్ణి, ఆయనకి నాకు భేదం లేదని స్వప్న దర్శనం ఇచ్చి బాబా గారు స్వప్నంలో చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి స్వప్నం అసత్యం అనుకుంటాం, జాగ్రత్త అవస్థ సత్యం అనుకుంటాం. ఎందుకంటే మనం అనుకునేది ఏంటంటే మనకి ఏదైనా స్వప్నం వచ్చిందనుకోండి, ఆ స్వప్నం ఏమో అసత్యం అనుకుంటాం, జాగ్రత్త అవస్థ సత్యం అనుకుంటాం. కానీ అదంత అసత్యమే, ఇది అంతే అసత్యం. జాగ్రత్త అవస్థ కొంచెం ఎక్కువ పొడుగ్గా ఉంటుంది కాబట్టి ఇది నిజంగా మనకు కనిపిస్తుంది. స్వప్నం గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది, 3 గంటలు ఉంటుంది, అంచేత అది నిజం కింద మనకు కనిపించడం లేదు. జాగ్రత్త అవస్థ 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఉంటుంది, పొడుగు ఎక్కువ కాబట్టి నిజం కింద అనిపిస్తుంది. కానీ అదంత అసత్యము, ఇదంత అసత్యం. ఈ 3 అవస్థల్లోనే బ్రహ్మం ఉంది. తెర మీద బొమ్మలు ఎలా తిరుగుతున్నాయో అలాగే చైతన్యం ఉంది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుప్తావస్థ అన్ని తిరిగి ఆ అవస్థలన్నీ తిరుగుతున్నాయి. కానీ వీటికి ఆధారంగా బొమ్మలకి తెర ఏ విధంగా అయితే ఆధారంగా ఉందో, ఈ అవస్థలకి అన్నిటికి ఆధారంగా ఉన్నది బ్రహ్మము. ఆ బ్రహ్మానుభవం మనం పొందే వరకు మనకి దుఃఖం వెంటాడుతుంది. ఈ అవస్థలు, స్వప్నావస్థ అసత్యమే, సుషుప్తి అసత్యమే, జాగ్రత్త అవస్థ అసత్యమే, మనం పొందే 3 అవస్థమే. ఈ 3 అవస్థలకి ఆధారంగా సత్యం, దాన్నే తురియమని పిలుస్తారు. దాన్నే కొంతమంది ది ట్రూత్, ది గుడ్, ది బ్యూటిఫుల్ అంటే ఏదైతే సత్యమో అదే మంచిది, ఏదైతే మంచిదో అదే అందమైనది. ఈ 3 ఆ శుభచైతన్యండి. అదేమిటి దేహం? ఈ దేహం ఒక ముందే దాన్ని, అది భగవంతుడి హృదయంలోనే ఉంది. అయితే మనం సరిపోసి చూస్తే కనపడలేడు మానవ ఉన్నట్టు, ఎముకలు ఉన్నట్టు హృదయంలో ఉన్నాడు. బ్రహ్మానుభవం పొందటం కోసం వాళ్ళు పొంది మన చేత పొందింపజేయటానికి కొంతమంది గురువులు ఈ భూమి మీదకి వచ్చారు. అటువంటి గురువుల్లో షిరిడి సాయిబాబా ఒకరు. ఆయన్ని సిద్ధ పురుషుడు అంటారు. షిరిడి సాయిబాబా అని ఏమంటారంటే సిద్ధ పురుషుడు అంటారు. సిద్ధ పురుషుడు అంటే సిద్ధ వస్తువుని ఆయన శరీరంలో ఉండగానే ఆయన అనుభవ సిద్ధంగా వస్తువుని, ఎప్పుడు ఉండే వస్తువుని, అన్ని కాలాల్లోనే అవస్థల్లోనే ఉండే వస్తువుని, ఆ వస్తువుని ఆయన అనుభవంలోకి తెచ్చుకున్నాడు కాబట్టి, సిద్ధంగా ఉన్న వస్తువుని ఆయన సిద్ధి పొందాడు కాబట్టి, సిద్ధంగా వస్తువుని ఆయన అనుభవం పొందాడు కాబట్టి సిద్ధ పురుషుడికి. ఇందులో ఒక రహస్యం ఉంది. మన శరీరం చచ్చిపోతే ఇంకా మన జీవితం అక్కడతో, మన శరీరం చనిపోయిందనుకోండి ఏదో పలక చేసేస్తారు మనకి, ఏదో 4 చుట్టాలు స్నేహితులు వస్తారు, అదైనా వాళ్ళ ఖాళీగా ఉంటే వస్తారు, పలకరించి వెళ్ళిపోతారు, 11 రోజులు అయిపోతుంది అక్కడ. అయితే మహాగురువులు, మహాజ్ఞానులు శరీరం చనిపోయినప్పుడు, చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర ప్రారంభం. మనం బతుకుందాం అంటే చనిపోయిన అహంభావం దేహాభిమానకరంగా పెట్టుకుని, దేహ బుద్ధిని కేంద్రంగా పెట్టిన జీవిస్తున్న మనం ఇప్పుడు జీవించిన శవాలను ఎలా మోసుకొని తిరుగుతున్నావు. అయితే నువ్వు యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు శివి వేసిన తర్వాత ఆయన జీవితం ప్రారంభం. అలాగే రమణ మహర్షి గారు ఉన్నారు, రమణ మహర్షి గారికి భక్తులప్పుడు ఆయన శరీరం మహాశాలు పొందిన కాదు ప్రపంచవ్యాప్తంగా. అలాగే షిరిడి సాయిబాబా గారు 1918లో ఎప్పుడో ఆయన శరీరాన్ని స్థాపించారు, ఆయన శరీరాన్ని విడిచి ఆయన తర్వాత ఆ కాలంలో తర్వాతే భక్తులు పెరిగారు. మనం జీవించిన ఒకటే, చనిపోయినా ఒకటే. చనిపోయిన తర్వాత మన ప్రభావం ఎవరి మీద ఉండదు, బతుకున్నప్పుడే లేదు, చనిపోయిన తర్వాత ఏముంటుంది మనకి అంచేది మనకి. అందుకే వాళ్ళు అలా కాదు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు పని చేస్తాం, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ చైతన్య శక్తి, వాళ్ళ ప్రభావం మానవ జాతి మీద పని చేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళని ఆరాధించే వాళ్ళు పెరుగుతారు, పూజించే వాళ్ళు పెరుగుతారు, వాళ్ళని పూజించి స్మరించి చరిస్తారు అనేక మంది. అటువంటి సమస్యల్లో బాబా గారు ఒకరు. నేను అందరూ వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నానని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళని ఎందుకు నెరవేరుస్తున్నామంటే, ఈ మాట చాలా మీటింగుల్లో చెప్పాను కానీ ఇక్కడ కూడా చెబుతున్నాను. వాళ్ళ కోరికలు ఎందుకు నెరవేరుస్తున్నానంటే, ఇలా వాళ్ళ కోరికలు నెరవేర్చగా వాళ్ళు ఏదైతే కోరుకోవాలని అనుకుంటున్నారో ఆ కోరిక కోరుకుంటారని నెరవేరుస్తున్నాను. వాళ్ళ కోరికలు నెరవేరుస్తున్నాను. ఎందుకు నెరవేరుస్తున్నానంటే, వాళ్ళు కోరుకు నెరవేర్చగా నేను ఏదైతే వాళ్ళు కోరుకోవాలి, నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ కోరిక వాళ్ళు కోరుకుంటారని ఈ చిల్లర కోరికలు నేను నెరవేరుస్తున్నాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు ఎప్పటికైనా శాశ్వతంగా ఉండే మోక్షాన్ని, ఆ నిర్వాణ స్థితిని కోరుకోవాలి. ఆ నిర్వాణ స్థితిని కోరుకుంటారని నా మీద నమ్మకం కలగడం కోసం కొన్ని కోరికలు వాళ్ళకి నెరవేరుస్తున్నాను కానీ ఈ చిల్లర కోరికలు అంటే మోక్షము మోక్షము మోక్షం అంటే ఈ ప్రకృతిని విడిచిపెట్టి ఎక్కడికో పారిపోవటం కాదు. పంచిపోతాలు రామేశ్వరంలో పంచిభూతాలు ఉన్నాయి, అమెరికలైనా పంచిభూతాలు ఉన్నాయి. పంచిభూతాలను విడిచిపెట్టి పారిపోవటం కాదు మోక్షం అంటే. మోక్షం అంటే దేహంలోంచి విడుదల పొందటం మోక్షం కాదు. చావు మనల్ని దేహంలోంచి ఎలానే విడుదల చేస్తుంది. ఏదవుతావో మనకు తెలుస్తుంది అది. ముందు ఇదిలోంచి నువ్వు బయటపడు. విద్యానేలలోంచి, మాయ నేలలోంచి, దేహబుద్ధిలోంచి, దేహాభిమానంలోంచి నువ్వు ముందు బయటపడు. తర్వాత నువ్వు ఏదవ్వాలో అది అవుతావు. ఏదవుతావు? ఏ గుడ్ ఏ ట్రూత్ ది బ్యూటిఫుల్ అది నీకు అంతేగా. మోక్షం అంటే ప్రకృతిని విడిచిపెట్టి పావు. అయితే శిరిడి సాయిబాబా గారు ఏమని చెప్పారంటే, మీరు మీరు ఒక పని చేయాలి దైనందిన జీవితంలో. మీరు మీరు పనులు చేస్తున్నారు, గొప్పల కోసం చేస్తున్నారు. గొప్ప వచ్చిన కొంతమంది బతికుండగా ఇంట్లో మనం చూడరు. వాడు చచ్చిపోయిన తర్వాత 11 రోజులు వైభవంగా చేస్తారు. వాడు చనిపోయిన తర్వాత 11 రోజులు అన్ని వర్ణాలకి అన్ని కులాలకి భోజనాలు చెప్పి వైభవంగా చేస్తారు. బతికుండగా చూడరు, చనిపోయాక చూస్తారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కార్యం బాగా చేశారని, ఏది 12 రోజులు చాలా బాగా చేశారని గ్రామంలో అనుకోవాలని అనుకుంటారు. అంటే వాళ్ళు ప్రకృతి ఇచ్చిన గౌరవం వాళ్ళు భగవంతుందని ఈ బుద్ధి చాలా మందికి ఉంది. బతికుండగా పలకరించరు. ఆ చనిపోయిన తర్వాత 11 రోజులు వైభవంగా చేస్తారు. ఎందుకంటే ఆ చనిపోయిన వాళ్ళ మీద గౌరవం వల్ల కాదు. అంటే ఆ గ్రామ వీళ్ళు చాలా 12 రోజులు చాలా గొప్పగా చేశారు, భోజనాలు పెట్టారు. లోపల యొక్క గౌరవం యొక్క గౌరవం కోసం పనికి జ్ఞానం రాక్షం రాదు, నిర్వాణ స్థితి అనే రాదు. ఇది శిరిడి బాబా అంటే మరి ఎవరికి వస్తున్నాయా జ్ఞానం? ఎవరికి వస్తుంది అంటే ప్రతివాడు ఏదైనా పని చేసేటప్పుడు మనం ఈ పని చేస్తే ఎంత గౌరవం వస్తుంది, లోకంలో ఎంత మనం మెచ్చుకుంటాం, లోకంలో ఓట్లేస్తారు అని ఇలాగ ఆలోచించే మామూలుగా కామన్ గా మనం కూడా అంతే ఏదో పని చేస్తే ఈ పని చేస్తాం, దీనివల్ల ఏంటి మనకు ఉపకారం, దీనివల్ల మనకు గౌరవం వస్తుంది, మన ఏమైనా మనకు మనకు పేరు వస్తుందా లేదా, ఇలా లోకానికి సంబంధించిన పేరు సంబంధం. కానీ భగవంతుడి యొక్క దయ, భగవంతుడి యొక్క కరుణ కోసం మనం ఏం పని చేయటండే అంటే మనకు మోక్షం సున్నా అని చెప్పేదంటే మనం ఎందుకు పని చేస్తున్నామో భగవంతుడు సర్వసాక్షి, మన హృదయంలో అంతర్యాముగా ఉన్నాడు. మనకు గురువు శిరిడి సాయిబాబా, ఆయన గురువు. అందరికీ గురువు ఎవరు? శిరిడి సాయిబాబా. కొంతమందికి రమణ భక్తి చైతన్యానుభవం పొందిన తర్వాత ఎవరైనా ఒకటే. కానీ మన అందరికీ గురువు శిరిడి సాయిబాబా అయితే శిరిడి సాయిబాబా గురువు ఎవరు? భగవంతుడు. అది ఆయన చెప్పింది. ఆ భగవంతుడి దైవ సంపాదన యొక్క అనుగ్రహం సంపాదించడానికి చేస్తే మీకు మోక్షం వస్తుంది. కానీ ఈ పని చేస్తే లోకంలో మనకి ఏం కలిసి వస్తుంది, అదేం కలిసి వస్తుంది, ఇదేం కలిసి వస్తుంది అని కేవలం లోకాన్ని దృష్టిపూర్వం యొక్క గొప్ప లోకం యొక్క మెప్పు కోసం పనిచేసే వాడికి మోక్షం రాదు. కేవలం భగవంతుడి దయ. మీరేదైనా మీకు ఏదైనా ఒక తలంపు వస్తే, నోటితోడు ఒక మాట మాట్లాడితే, చేతితోడు ఒక పని చేస్తే, భగవంతుడు దయ పొందే పెట్టుకునే పని చేస్తే మీకు కానీ ఈ లోకులు మీకు మోక్షం ఇచ్చేవాళ్ళు కానీ శిరిడి సాయిబాబా చెప్పాడు. అంటే మీరు కష్టపడి పని చేస్తున్నారు, లోకంలో గొప్పల కోసం చేస్తున్నారు, భగవంతుడి దయ కోసం చేయటం లేదు. మీరు ఏదైనా భగవంతుడి దయ భగవంతుడు దయించిన వాళ్ళకి భగవంతుడు దయ ఉండా కేవలం లోకాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ లోకం యొక్క కోసమే పనిచేసిన వాళ్ళకి అసలు సుమారులోకి వెళ్ళినప్పుడు 10 మంది జనం మీ కూడా ఎక్కువ రావచ్చు. మరణానంతర జీవితం మీ పని అంతా గారు చెప్తారు. తర్వాత ఏమిటంటే వినియోగం చేసుకోవాలి. భగవంతుడు మాకు ఇచ్చి మనకి ఇచ్చారని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొంతమంది డబ్బు కాడ చాలా లోభిష్టంగా ఉంటారు, కొంతమంది డబ్బు కాడ చాలా లోభిష్టంగా ఉంటారు. చేతి నుండే డబ్బున్నా లోభిష్టంగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అనవసరం లేని ఖర్చులని ఈ లోకానికి పనికి భగవంతుడు సంతోషించడు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. వాళ్ళు భోగం కోసం ఖర్చు పెట్టుకుంటారు, లేదా వాళ్ళు గౌరవం కోసం ఖర్చు పెట్టుకుంటారు. వాళ్ళు దేవుడి అనుగ్రహం కోసం ఏం ఖర్చు పెట్టరు, లోకానికి ఏమైనా మందికి ఉపయోగపడేది ఖర్చు పెట్టరు అని ప్లేటో ఏమన్నాడంటే, పరమ లోబులు ఎటువంటి వాళ్ళు కేవలం వాళ్ళ భోగం కోసం ఖర్చు పెట్టుకుని, కేవలం వాళ్ళకి గొప్ప వస్తుందంటే ఖర్చు పెట్టుకునే వాళ్ళు కూడా అటువంటి వాళ్ళే. వీళ్ళకి వాళ్ళకి ఏం తేడా లేదని ప్లేటో చెప్తాడు. అంటే ఈ పరమ లోబులు ఎటువంటి వాడు, ఈ విచ్చలవీడిగా దేనికి పనికి రాకుండా ఉపయోగం లేని ఖర్చులు చేసేవాడు కూడా అటువంటి వాడే. వీడు వాడు సమాజానికి ఉపయోగపడ్డు, వీడు సమాజానికి ఉపయోగపడ్డు, వాడు చచ్చిన వాడితో సమానం. బాబా గారు చెప్పిన విషయం ఏంటంటే, అందరినీ 3 గుణాలు పరిపాలిస్తున్నాయి. మనం పుట్టక ముందు కూడా ఈ ప్రపంచం ఉంది, మీరు బాగా అర్థం చేసుకోండి. మనం పుట్టక ముందు కూడా ఈ ప్రపంచం ఉంది, గణపవరం ఉంది, భారతదేశం ఉంది, ప్రపంచం ఉంది. అప్పుడు కూడా మనుషులు ఉన్నారు, అప్పుడు కూడా మనుషులు ఉన్నారు. మన తాతల మాతల ముత్తాతల వాళ్ళ ఇప్పుడే ప్రపంచం ఎప్పటి నుంచో కొన్ని వేలు సమయం ఇది నడుస్తాం. వాళ్ళు 3 గుణాల మధ్యలో ఉన్నారు. ఈ 3 గుణాల్లోనే తిరిగి చచ్చారు. మనం కూడా అంటే ఈ గుణాల్లో బతుకుతున్నాం. మనం అందరం చచ్చాక కొత్త తరగతి వస్తే వాళ్ళు ఈ 3 గుణాల్లోనూ బతికి చేస్తారు. పూర్వం ప్రపంచం కూడా మనం పుట్టక ముందు కూడా ప్రపంచం ఉంది. ఈ మనుషులు ఈ జీవకోట అంతా కూడా ఈ 3 గుణాల మధ్యన తిరిగారు. అంటే తమో గుణం బద్ధకం. ఏంటది బద్ధకం? 2 రజోగుణం. ఆ రజోగుణం వచ్చేటువంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి కలిసి వస్తే మాట్లాడారు, కలిసి అవుతారు, కోరిక ఉండి పని చేస్తారు, కానీ కోరిక లేకుండా ఒక పని కూడా చేయరు. వాడు రజోగుణం ఉన్నవాళ్ళు. మూడేంటి సత్వగుణం ఉన్నవాళ్ళు. సత్వగుణం అంటే మంచితనం. మంచి పనులు చేస్తారు అందరి చేత, మనం మంచి పనులు, మనం మంచి వాళ్ళం అని అనిపించుకోవాలి, ఏదో జ్ఞానం సంపాదించుకోవాలి, అందరి చేత మనం గౌరవం పొందాలి. మంచి పనులు చేస్తారు అందరి చేత మనం గౌరవం పొందాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది మంచి వాళ్ళు. వాళ్ళు అది కూడా గుణం, సత్వగుణం. అందరి చేత మనం మంచివాళ్ళు అనిపించుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? ఈ అహంభావం అనుకుంటే రాజ్యానికి మంచి పనులు చేస్తారు మంచివాళ్ళు, ఏదో జ్ఞానం సంపాదించుకోవాలి, గుడి చుట్టూరు తిరగాలి, ఏదో పూజ చేసుకోవాలి, మంచి పని చెయ్యాలి అని ఏదో జ్ఞానం సంపాదన చేసుకోవాలి, చేతితోడు మంచి చెయ్యాలి, నోటితోడు మంచి మాటలు మాట్లాడాలి, మనం అందరం అందరిలోనే మంచి అనిపించుకోవాలని ఇలా చేస్తారు మంచివాళ్ళే వాళ్ళు. కానీ అది కూడా ఒక గుణమే. మనం పుట్టక ముందు ఈ మూడు గుణాల మధ్యన తిరిగి తిరిగి చచ్చారు. మనం కూడా ఈ మూడు గుణాలని శ్మశానం దాకా మోసుకునేది చస్తాము. మన తర్వాత మనుషులు ఏదో గొప్పగా ఉంటారనుకుంటున్నారేమో, డబ్బు పెరగవచ్చు, విమానాలు రావచ్చు, రైళ్లు రావచ్చు, కార్లు రావచ్చు. ఈ మూడు గుణాల మధ్య తిరిగి మన తర్వాత కూడా వాళ్ళు కూడా పుట్టి చేస్తారు అన్నాడు బాబు. అంతకంటే ఈ లోకంలో ఏమి లేదు, అంతకంటే ఈ లోకంలో ఏమి లేదు. మీరు అనుకరణ వదిలేయండి. ఎల్లయ్య మాటల పొల్లయ్య మాటల అనుకరణ వదిలేయండి. అనుకరణ వదిలేసి మీరు ఏదో పూర్వం వాళ్ళు ఎలా ఉన్నారు, రాబోయే వాళ్ళు కూడా ఎందుకయ్యా, పూర్వం వాళ్ళు కూడా మూడు గుణాల మధ్యలో ఉన్నారు, రాబోయే వాళ్ళు కూడా ఈ మూడు గుణాల మధ్యనే ఉంటారు, ఇప్పుడు కూడా ఎలా ఉన్నారు, ఈ మూడు గుణాల మధ్యన లోకంలో ఎక్కడ చూసినా ఈ మూడు గుణాల మధ్యలో ఉన్నారు కదా. ఈ లోకంలో ఎక్కడ చూసినా ఇంతకే ఉంటే తమోగుణం ఉంటుంది, ఉంటే తమోగుణం ఉంటుంది, లేదా రజోగుణం ఉంటుంది, లేదా సత్వగుణం ఉంటుంది. అంచేది ఈ మూడు గుణాలు వదిలించుకుని ఈ మూడు గుణాలు దేన్ని ఆధార పెట్టుకుంటాయంటే, ఏదైతే మన లోపల నుంచి దేనిగా వ్యక్తం అవుతుందో దాన్ని అంటిపెట్టుకుంటాయి. ఈ మూడు గుణాలు ఎక్కడున్నాయి, మనస్సులో ఉన్నాయి. ఈ మూడు గుణాలు ఎక్కడున్నాయి, మనస్సులో ఉన్నాయి. అంటే ఈ మూడు గుణం ఎవడైతే జయిస్తున్నాడో, ఈ మూడు గుణాలని ఎవడైతే ఓవర్కమ్ చేస్తున్నాడో, ఈ మూడు గుణాలలోంచి ఎవడైతే సాధన చేసి భగవంతుడి పాదాలను ఆశ్రయించి ఆ గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన మాటలుగా తీసుకుని ఈ మూడు గుణాలలోంచి ఎవరి పడుతున్నాడో ఆడ మోక్షం పొందుతాడు. కానీ మన సత్యం తర్వాత జనాలు మూడు గుణాల మధ్యలో ఉన్న ఆడ గొడవ నీ గొడవ ఎందుకు నీ గొడవ ఏదో నువ్వు చూసుకోవాలి. మనం చచ్చిపోయిన తర్వాత అడవి తర్వాత వాళ్ళు మూడు గుణాల మధ్యన ఉంటారు కదా ప్రకృతి, అది ప్రకృతి. అందుకని గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ మూడు గుణాల నుంచి మనం బయటపడాలి. మాయంటే ఈ రజోగుణం, తమోగుణం, సత్వగుణం మాయ ఉంది. దీనికి ఈ మూడు గుణాలనే మాయ అంటారు. దీనికి కృష్ణుడు గీత ఏమని చెప్పాయంటే, ఈ మాయలోంచి మీరు బయటపడతాం మీరు అనుకున్నంత చెవులు కాదు. వ్యయపూర్వకంగా నా మాటను ప్రమాణంగా తీసుకుని నేను చెప్పినట్టుగా జీవించి, లోకం చెప్పినట్టుగా కాదు నేను చెప్పినట్టుగా జీవించి, నా మాటను ప్రమాణంగా తీసుకుని, నా పాదాలను ఆశ్రయించి, నా ఎందు నిరంతరము భక్తి చెల్లించి, నిరంతరము నన్ను స్మరించే వాళ్ళని ఈ మూడు గుణాల్లోంచి బయటికి వెళ్ళటానికి దారిని ఇస్తాను. కానీ లేకపోతే వాళ్ళు మూడు గుణాల్లోంచి బయటకు రావటానికి, ఈ మూడు గుణాలను అడవులోంచి ఫారెస్ట్ లోంచి బయటకు రావటానికి, బయటకు రారు కదా దారి కూడా కనపడదు బయటకు వెళ్ళటానికి. అంటే ఇప్పుడు మనకి ఈ మూడు గుణాల్లోంచి బయటకు వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, వెళ్ళాలనుకుంటున్నాను కానీ వెళ్ళాలనుకుంటున్నాంటే అసలు దారి కనిపిస్తే కదా. భగవద్ అనుగ్రహం లేని వాడికి ఈ మూడు గుణాలనే అడవిలోంచి, అరణ్యంలోంచి, ఫారెస్ట్ లోంచి బయటకు వెళ్ళే దారి. బాబా గారు అన్నారు, ముందు ఇక్కడ ఉన్న వస్తువులు నువ్వు తెలుసుకోవయ్యా, చనిపోయిన తర్వాత ఏదో లోకానికి వెళ్ళటానికి ప్రయత్నం చేయక ముందు జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయి. చంద్రలోకంలో దిన్న వాడికి ఇంద్రలోకంలో వెళ్ళాలంటే, ఇంద్రలోకంలో దిన్న వాడికి కైలాసం వెళ్ళాలంటుంది, కైలాసం ఉన్న వాడికి వైకుంఠంలోకి వెళ్ళాలంటుంది, వైకుంఠం ఉన్న వాడికి మళ్ళీ మానవ జన్మ వచ్చి మనం మళ్ళీ శరీరం ధరించి భోగాలు అనుభవించాలంటుంది. ఇలాగేం తిరుగుతారో అవి అన్నింటికి అతీతం మన నగర సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం. ముందేమో రజోగుణాన్ని తమోగుణాన్ని విడిచిపెట్టి ఈశ్వరార్పితంగా పనిచేస్తే ఏంటి లాభం, సత్వగుణం పెరుగుతుంది. సత్వగుణం మీలోని మంచితనాన్ని పెంచుతుంది, మీలోని మంచితనాన్ని పెంచుతుంది. మంచితనం ఏం చేస్తుంది అంటే మనస్సును హృదయం వైపుకి తిప్పుతుంది, హృదయం వైపుకి మళ్ళిస్తుంది. మళ్ళించడమే కదా, హృదయంలో పెర్మనెంట్ గా ఉండేటట్టు చేస్తుంది. అలా ఉండగా ఉండగా అది కరిగిపోతుంది. హృదయం అంటే భగవంతుడు ఉన్న చోటు, అదేంటది భగవంతుడు ఉన్న చోటు. అక్కడ ఉండగా ఉండగా ఏం కరిగి మనస్సు కరిగిపోతుంది. కరిగిపోతే నీకేమవుతున్నప్పుడు నీకు స్వరూపం వ్యక్తమవుతుంది. నీకేం వ్యక్తమవుతుంది, స్వరూపం వ్యక్తమవుతుంది. బాబా చెప్పేది ఏంటంటే, భగవద్ అనుగ్రహం పొందకుండా ఆయన స్వరూపం నీకు ఎలా ఇస్తాడు. మోక్షం అంటే ఆయన స్వరూపమే, మోక్షం అంటే ఏంటి దేవుని స్వరూపమే. ఆయన అనుగ్రహాన్ని పొందకుండా, ఆయన సంతోషించకుండా, ఆయన అనుగ్రహం నీది ఇవ్వటానికి ఆయన వెరికాయా. మీరు ఏదైనా పని చేశారంటే 10 మంది సంతోషించారనుకోండి, మాట వరుసకే ఆ 10 మంది మీ అహం, ఆ 10 మంది సంతోషిస్తే మీ అహంకారం సంతృప్తి అవుతుంది, సాటిస్ఫై అవుతుంది. అదేమవుతుంది, సాటిస్ఫై అవుతుంది. అంటే మీరు ఈ నలుగురు సంతోషం కోసమే చూస్తున్నారు కానీ, నలుగురు సంతోషించడమే చూస్తున్నారు కానీ, ఆ దేవుడు మీరు చేసిన పనికి సంతోషిస్తున్నాడో లేదో మీ ముఖం అటే చెప్పటలేదు మీకు మోక్షం ఏంటి అంటున్నాడు. నిజంగా మనకు దేవుడు సంతోషం అక్కర్లేదు, ఇక్కడ ఎవరు నలుగురు సంతోషించారనుకోండి సరిపోయింది సరిపెట్టేసుకుంటున్నాం. పురసాలోచన ఇక్కడ నలుగురు సంతోషిస్తున్నాడు నువ్వు సంతృప్తి పడుతున్నావు కానీ అది దేవుడు నీకు మోక్షం ఇచ్చేవాడు. ఆయన దయకి నువ్వు గురి అవ్వకుండా ఆయన స్వరూపాన్ని నీకెందుకు ఇస్తాడు? ఆయన ఏమైనా పూల తెలివి తక్కువడు ఆయన అంటున్నాడు బాబా. అంటే అది రాబోయే ప్రపంచం భవిష్యత్తులో ఎలా ఉంటుంది, పూర్వీకులు ఎలా ఉన్నారు, నీ పూర్వీకులు పెద్ద గొప్పగా లేరు అయ్యా, ఈ మూడు గుణాల మధ్యనే తిరిగారు. మీరు చనిపోయిన తర్వాత రాబోయే తరాలు కూడా ఈ మూడు గుణాల మధ్యలో తిరుగుతారు. ఇప్పుడు కూడా అందరూ మూడు గుణాలు వేసి తిరుగుతున్నారు, ఉంటే తమో గుణం లేకపోతే రజో గుణం లేకపోతే సత్వ గుణం. అంటే నీకు ఆ గుణం ఎందుకు, నువ్వు ముందు ఆ గుణాల్లోంచి బయటికి రా, ఆ గుణాల్లోంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేస్తాంటే ఈశ్వరుడు కూడా నీకు గురువు సహాయం చేస్తాడు, ఈశ్వరుడు సహాయం చేస్తాడు, సహాయం చేస్తే ఆయన దారి చూపిస్తాడు నీకు, దారి చూపిస్తే నువ్వు బయటికి రావచ్చు. అప్పుడు నువ్వు ఏమి పొందుతావు, ది ట్రూత్, ది గుడ్, ది బ్యూటిఫుల్. ప్రహ్లాదు ఏమన్నాడు అంటే చదువు అంటే అది అయ్యా అన్నాడు. దాన్ని పొందటం చదువు, దేని పొందటం, ఆ ది గుడ్, ది ట్రూత్, ది గుడ్, ది బ్యూటిఫుల్. అహంభావంలోంచి, మాయలోంచి, ఈ దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి బయటకు రావడానికి ఏ పద్ధతి బాగుంటుంది, నన్ను ఏ పద్ధతి అవలంబించమంటారు అని ఇక్కడ భక్తుడు భగవాన్ని ప్రశ్నిస్తున్నాడు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే అది ఒక పద్ధతి లేదు, ఎవరికి ఏ పద్ధతి తేలికే ఆ పద్ధతిని అవలంబించి తరించడం ముఖ్యం అంటున్నారు. వాడు ఉదయించండి ఎంత విశాలమైన, నేను చెప్పిన బోధ నేను బుధాన్ని వేసుకుని చెరకండి అని చెప్పడం లేదు. ఎవరికి ఏ పద్ధతి తేలిగ్గా ఉంటుందో ఆ పద్ధతిని అవలంబించి వాళ్ళు తరించి వాళ్ళు బాగుపడటం ముఖ్యం. అయితే ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నేను ప్రత్యేకంగా మీరు ఈ మార్గంలో నడవండి నేను చెప్పను. మీకు ఏది తేలిగ్గా ఉంటే, జ్ఞాన మార్గం తేలిగ్గా ఉంటే జ్ఞాన మార్గం, కర్మ మార్గం తేలిగ్గా ఉంటే కర్మ మార్గం, భక్తి మార్గం తేలిగ్గా ఉంటే భక్తి మార్గం, ధ్యాన మార్గం తేలిగ్గా ఉంటే ధ్యాన మార్గం. మీకు ఏది ఇష్టమైతే ఆ మార్గంలో మీరు నడిచి తరిగిన అనుకరణ వద్దు. వారు అలా చేస్తున్నారు కాబట్టి ఎలా చేస్తున్నారు, బలవంతుడి లక్షణం కాదు బలం లేని వాళ్ళ లక్షణం అని. మీ పద్ధతిలో మీరు మీ పద్ధతిలో మీరు ఎదురకు వెళ్ళండి, మీ పద్ధతిలో మీరు బాగుపడటానికి ప్రయత్నం చేయండి, మీ చైతన్య స్థాయి పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అది అన్ని మార్గాలు మంచివే, అన్ని మార్గాలు మంచివే. అంటే ఎవడు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు వాడు ఏమనుకుంటాడంటే నా మార్గం మంచిది ఇతర మార్గాలు మంచివి కాదని అనుకుంటాడు. అది అలా అనుకోవద్దు, అన్ని మార్గాలు మంచివి. మీరు మొదటి మీద భగవద్ అనుభవం పొందాలి. మీ మార్గం మంచిది ఇతరులు ప్రయాణం చేసే మార్గం మంచిది కాదని అలా అనుకోద్దు. అలా అనుకుంటే నీకు అహంభావన పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది. భగవాన్ అంటా ఉంటారు మనం ఎలా పని చేయాలంటే ఈ లోకంలోకి వచ్చి వెళ్ళిపోయిన దాడ కూడా తెలియకూడదు, అంత నిర్మలంగా మనం చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, భగవంతు యొక్క దయకి ఆయన సంతోషానికి పాత్రలు. మనకి అడ్వర్టైజ్మెంట్ కోసం టామ్ టామ్ కోసం ఇప్పుడు మనం రాజకీయాల్లో లేం కదా, రాజకీయాల్లో లేం కదా. మనకి ఇప్పుడు ఓట్లు కావాలనుకోండి పోను కదా, భవిష్యత్ టామ్ టామ్ కావాలనేమో, అదేం లేదు కదా. ఇప్పుడు మనం అందరం విమోక్షులం కదా, జిజ్ఞాసులం కదా, లోపలంటే పరమేశ్వరం అందుకోవాలని కదా మన కాంక్ష. అంటే మనకి అడ్వర్టైజ్మెంట్ ఎందుకు, మనకి టామ్ టామ్ ఎందుకు మనకి. మీరు ఏదైనా చెడు పని చేస్తే దుఃఖం వస్తుంది, మంచి పని చేస్తే, మంచి పని చేస్తే ఏమో సంతోషం వస్తుంది అంతే కదా. చెడు పని చేస్తే ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది, మంచి పని చేస్తే సంతోషం వస్తుంది. మీరు ఇతరులకు ఏదైనా చెడ్డ చేస్తే ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో ఆ చెడ్డే మీకు తిరిగి వస్తుంది. మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది, కానీ మనం చెయ్యింది మనకు రాదు. మనం మంచి చేసామనుకోండి అదే మనకు వచ్చేస్తుంది, మనం ఏదైనా చెడు చేసామనుకోండి అదే మనకు వస్తుంది. ఇది అంటే ఎక్కడైతే నీకు ఎక్కడైతే నువ్వు పొరపాటుగా ఏ పని అయితే చేసావో దాని ఫలితంగా నువ్వు దుఃఖం అనుభవించాలి. ఏదో సౌరవ్యంతో ఏదైనా పని చేసామనుకో దాని ఫలితంగా నీకు సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది. ఇవన్నీ కార్యకారణ సంబంధం, ఇవన్నీ కార్యకారణ సంబంధం. నువ్వు మంచి చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడు చేస్తే చెడు జన్మలు వస్తాయి. కానీ అసలు సత్యం ఇది అనుకాదు, దానికి కార్యకారణ సంబంధాలు కదా అతీతం. అసలు సత్యం అని అగ్న సత్యం అంటే కార్యకారణాలకి అచేతం, అది స్వతంత్రమైనది. అది అసలు సత్యం అనేది ఒక కారణం అంటూ లేదు. నీకు దుఃఖం వస్తే దానికి ఒక కారణం ఉంది, నీకు ఏదైనా సంతోషం వస్తే దానికి ఒక కారణం ఉంది, నీకు ఏదైనా అధికారం వస్తే దానికి ఒక కారణం ఉంది, నీకు ఏదైనా ధనం వస్తే దానికి ఒక కారణం ఉంది. అసలు సత్యం అది స్వతంత్రమైంది, దానికి ఒక కారణం అంటూ ఏమి లేదు. దానికి కారణం అంటూ దానికి కార్యకారణ సంబంధానికి అది అచేతమైనది. అంటే నేను కర్తను అనుకున్నంత కాలం నీకు వాంచి ఉంటూనే ఉంటుంది, నీకు కోరిక ఉంటూనే ఉంటుంది. నేనే కర్తను, ఇదంతా నా వల్ల అవుతాను, ఇదంతా నేనే చేస్తున్నాను అంటే అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాను. జరిగేదంతా దేని సంకల్పంతో నడుస్తుంది, ఈశ్వర సంకల్పంతో నడుస్తుంది, భగవంతుడి సంకల్పంతో నడుస్తుంది. కానీ నేననుకుంటున్నా అంటే నా వల్ల అవుతాను, ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అనుకుంటున్నాను. కారణం ఏంటి, నీ గుణాలే కారణం. జరిగేదేమో భగవంతుడి సంకల్పాన్ని బట్టి జరుగుతాను ప్రతిదీ.
జరిగేదంతా ఎవరు నేను సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, భగవంతుడి సంకల్పాన్ని బట్టి జరుగుతుంది ప్రతిదీ. కానీ నా వల్ల ఇదైంది అదైంది, నేను ఇది చేశాను అది చేశాను, ఇది అచీవ్ చేశాను ఇది అచీవ్ చేశాను, అది సాధించాను ఇది సాధించాను నేను అనుకుంటాను అంటే ఇది నాలో ఉన్న గుణాల వల్ల అలా అనుకుంటున్నాను, నాలో ఉన్న గుణాల వల్ల అనుకుంటున్నాను. నీకు ఆ గుణాలు లేకపోతే ఈ సంకల్పం ఈశ్వర సంకల్పం ఒకటే. రమణ మహర్షి గారు చివరి రోజుల్లో క్యాన్సర్ తో బాధపడినప్పుడు ఒక అమ్మగారు ఏమిందంటే, మీ శరీరం చాలా బాధపడుతుంది, మీ రోగం నాకు ఇచ్చిస్తా, ఆ రోగాన్ని నేను తీసుకుని ఆ రోగం నుంచి వచ్చే బాధని అనుభవిస్తాను అని ఆవిడ అంది. అదే కర్తృత్వం. భగవాన్ అన్నారు మరి ఈ రోగం నాకు ఇచ్చినవాడు ఎవడన్నాడు, నా రోగం నీకు ఇమ్మని అడుగుతూ అది నాకు ఈ రోగం ఇచ్చినవాడు ఎవడు అంటే, ఈ దేహం యొక్క ప్రారంభం ఎలా ఉండదు అనుభవిస్తుంది, నేనేమో నీకు ఇవ్వటానికి, అది ఈశ్వర సంకల్పం అది, ఈవిడ అన్నది కూడా అహంకారం అది. పైకి అది సత్వగుణం మాట కింద ఉంది, పైగది సత్వగుణం మాట కింద ఉంది, కానీ లోపల అహంభావం అది. ఈసారే భగవాన్ ఎలా అడిగేసింది ఈవిడని మనం అనుకుంటాం. అటువంటి పిల్లి మొగ్గులు అయ్యొద్దని శిరిడి సాయిబాబా చెప్పింది. ఆయన రోగం ఈవిడ ఎలా అనుభవిస్తుంది? నీకు దేహబుద్ధి ఉన్నంతకాలం నీ కోరికలు వస్తూనే ఉంటాయి, ఏదో కోరిక. దేహబుద్ధి ఉన్నంతకాలం నీకు ఏదో కోరిక వస్తూనే ఉంటుందయ్యా. అంతేగా, అంటే నేను ఒక వ్యక్తిని అంటే వచ్చి వ్యక్తి భావన ఆత్మభావన కాకుండా దేహభావన ఉన్నంతకాలం, అంటే నువ్వు ఏదిగా ఉన్నావో అదిగా ఉంటే నీకు వాంఛలు లేవు, కోరికలు లేవు, దుఃఖాలు లేవు, ఏమీ లేదు. నువ్వు ఏదిగా, నువ్వు ఎవరో ఆత్మవు, నువ్వెవరో చైతన్యము. ఆ చైతన్యంగా ఉంటే, నువ్వు ఆత్మగా ఉంటే నీకు కోరిక రానే రాదు. నీ కోరిక వచ్చిందనుకో, మనం చైతన్యంగా లేవు, ఆత్మగా లేవు. ఎలాగ ఉన్నాం? దేహంగా ఉన్నాం, మనస్సుగా ఉన్నాం, ఇంద్రియాలుగా ఉన్నాం, అహంకారంగా ఉన్నాం. నీ కోరిక వచ్చిందంటే, అదేదో గొప్ప సంపాదించాలని అనుకుంటున్నావంటే, ఆ వ్యక్తి భావన వల్లే నీకు అది కలుగుతుంది. నువ్వు చైతన్యంగా ఉన్నావనుకో, సత్యముగా ఉన్నావనుకో, అందంగా ఉన్నావనుకో, లేకపోతే నీ స్వరూపంలో నువ్వు ఉన్నావనుకో, నీకు ఏ కోరిక ఉదయించదు. మోక్షం 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 అంటే ఏంటనుకుంటున్నావు? భగవాన్ ఒక పీటర్ గారి దగ్గర ఉన్నారు, ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తం, ఏదైతే నేను 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 అంటున్నావు కదా, అది శాశ్వతంగా పోవటమే మోక్షం. అయ్యా తిరిగి పుట్టకుండా, తిరిగి పుట్టకుండా శాశ్వతంగా పోవటమే మోక్షం. మోక్షం మోక్షం అంటే ఏమైనా, ఏదైతే ఇప్పుడు నువ్వు నేను నేను అంటున్నావో, ఏదైనైతే దేహంతో ఇంద్రియాలతో మనస్సుతో తాదాత్మ్యం పొందుతుందో, అది శనివారం పోయి మళ్ళీ ఆదివారం వస్తే మోక్షం కాదు, శనివారం పోయి ఆదివారం వస్తే మోక్షం కాదు, అది శాశ్వతంగా పత్తా లేకుండా పోవటమే మోక్షం. ఎంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. శరీరానికి భోగం అక్కర్లేదు, నిజానికి ఏది దొంగనేనికి భోగం కావాలి, దొంగనేనికి భోగం కావాలి. అది ఏం చేస్తుంది? ఈ దేహంతో భోగాలు అనిపించి అనిపించి దేహం ముసలిది అయిపోతుంది. అంటే ఈ దేహం ముసలిది అయిపోతుంది, కానీ దొంగనేనిలోన భోగవానికి పోదు. పోయిన దొంగనేనికేమో రూపం లేదు, పోయిన భోగం అనిపించగా మనం దొంగనేని అనుకుంటుంది అనుకోండి, దానికి రూపం లేదు, దేహానికి రూపం ఉంది. బాగా అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు నేను నేను అంటున్నారా, నేను మీరు ఎవరికైనా ఇతరులు చూపించగలరా? చూపించలేరు. ఏం చేత? దానికి రూపం లేదు, కానీ లేదంటే ఉంది, దేహానికి రూపం ఉంది. అది ఆ రూపం లేని దానికి, ఆ రూపం లేని దాంట్లో వాంఛ ఉంది, ఆ రూపం లేని దాంట్లో భోగం ఉంది. అది ఇంకో రూపం లేకుండా భోగం అనుభవించలేదు కాబట్టి దేహం ముసలిది అయిపోయిన తర్వాత దేహాన్ని వదిలేసి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది, అదే పునరుద్ధానం. ఇది బాగా అర్థం చేసుకోండి. సోచం బాబా చెప్పేది ఏంటంటే, మీకు బాగా డబ్బు ఉందనుకోండి, మీకు 4 రూపాయలు ఉంటే చుట్టూరు 4 జనం చేరతారు, ఈ గౌరవాలు ఆయన చేపి నిలబడతారు. మీరు ఏదైనా పదవి చేస్తున్నారనుకోండి, మీ పదవి ఉంటే మీ పదవి 10 మంది చేస్తారు, మీ పదవి పోయిందనుకోండి మిమ్మల్ని ఎవడో పలకరించడు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రులు మాజీ ప్రధానమంత్రులు కేరఫ్ అడ్రస్లు లేవు. అంటే ఈ ధనం వల్ల వచ్చే గౌరవం, అధికారం వల్ల వచ్చే గౌరవం నిలబడవయ్యి, అవి నిలబడేవి కాదు, కాల ప్రవాహంలో కొద్ది రోజుల్లోనే పోతాయి. ఈ మెరుపులు చూసి అసలు దాన్ని వదులుకోకండి, ఆ దేవుడి కరుణ వదులుకోకండి. ఈ మెరుపును చూసి, మెరిసిదంతా బంగారం కాదు, మెరిసిదంతా బంగారం కాదు, ఈ మెరుపును చూసి మీకు ధనం వల్ల ఉంటే మీకు దగ్గర ధనం ఉంటే జనం చేరతారు, అలాగే మీకు అధికారం ఉంటే జనం చేరతారు, వాళ్ళు ఏదో మిమ్మల్ని ఏదో జైలు కొడతారో ఏదో గౌరవిస్తూ ఉంటారు. ఇవన్నీ మెరుపులు, ఇవన్నీ కూడా మెరుపులు, ఇవన్నీ కూడా నురగ, ఇదంతా నురగ, నీళ్లు కాదు ఇది నురగ. అంటే ఈ ఆకర్షణను చూసి, ఈ సంతోషం పొందటం కోసం చూసి, ఈ లోకానికి సంబంధించిన సంతోషం పొందడం కోసం చూసి, దేవుని సంతోషానికి మీరు పోగొట్టుకోవద్దు, ఆ దేవుని సంతోషానికి దూరం కావద్దు, ఆ దేవుడు సంతోషించే పనులే చేయండి. ఈ తాత్కాలిక ప్రయోజనంలో ఈ గొడవలో పడద్దు, ఈ ఘర్షణలో పడద్దు. అంటే నీకు పరిపూర్ణంగా నువ్వు శరణాగతి పొందితే దాని అంతరది నీ మనసుకు నిర్మలత్వం వస్తుంది. గుర్రం కదిలితే బండి కూడా కదులుతుంది. అసలు నీకు భగవంతుడి యందు శరణాగతి, నువ్వు నీ మనస్సు శరణాగతి పొందితే దాని వెనకాల నిర్మలత్వం, నిశ్చలత్వం, దాని శాంతి కూడా వచ్చేస్తుంది. ఈ గణపరానికి ఒక దేవుడు, పాలకులకు ఒక దేవుడు, లేకపోతే అమెరికాకు ఒక దేవుడు, హైదరాబాద్కు ఒక దేవుడు, నరకానికి ఒక దేవుడు, స్వర్గలోకానికి ఒక దేవుడు, ఎంతమంది దేవుడు లేరు, దేవుడు ఒక్కడే అంటున్నాడు. వాడు అవసరమైతే మానవ గురువుని పంపిస్తాడు, వాడు అవసరమైతే జ్ఞానాన్ని బోధించడం కోసం వాళ్ళు మానవ గురుల్ని పంపిస్తారు. మీరు చేయవలసింది ఏంటంటే, మీకు భగవంతుడి దయ ఎలాగొస్తుందంటే, భగవంతుడి అనుగ్రహం మీరు ఎలా పొందుతారంటే, భగవంతుడి సంకల్పానికి మీరు సహకారములు అందిస్తుంటే, భగవంతుడు ఏ మాటను చెప్పాడో మీకు మాట మీరు నెరవేరుస్తుంటే, అంటే భగవంతుడి సంకల్పానికి మీరు సహాయ సహకారములు అందిస్తుంటే, మీరు అనుకోకుండానే ఆయన సంతోషానికి మీరు పాత్రులు అవుతారు. ఇది రహస్యం. భగవంతుడి యొక్క సంకల్పానికి సహకారం ఎవరు అందిస్తారు? రజోగుణం ఉన్నవాళ్ళు అందించరు, తమోగుణం ఉన్నవాళ్ళు అందించరు, ఇంకేదైనా కొద్ది గొప్ప అందిస్తే సత్వగుణం ఉన్నవాళ్ళు అందిస్తారు. అంటే సత్వగుణం మోక్షానికి కారణం అవుతుంది. అది కూడా గుణమే, అది కూడా ఒక గుణమే, కానీ మోక్షానికి సహకారం చేస్తుంది. అంటే దాన్ని పెంచుకోమని చెప్పాడు, దాన్ని కల్టివేట్ చేసుకోమని చెప్పాడు. అది కూడా దాటిపోయింది అనుకోండి వాడు నిర్గుణుడు అవుతాడు. సగుణం కూడా దాటిపోయాం అనుకోండి మనం, వాడు నిర్గుణుడు. నీకు అనుకూలంగా జరిగితే ఒక రకంగా ఉండి, నీకు అనుకూలంగా లేనిది జరిగితే ఒక రకంగా ఉంటే, నువ్వు ఈశ్వరుడికి శరణాగతి పొందలేదని నీ కొండ గుర్తు. నీకు సత్వగుణం ఉన్న వాడిని బాహ్య వస్తువులు కానీ బాహ్యమైన వ్యక్తులు కానీ వాడిని బాధించడానికి సరిపోరు. భగవంతుడి సంకల్పమే జరుగుతుందని భగవంతుడి సంకల్పంతో ఏకీభవించిన వాడే శరణాగతి పొందిన వాడు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, ఎక్కడ ఏ సంఘటన జరిగిన వాడికి దుఃఖం రాదు. ఏంటంటే ఈశ్వరుడి సంకల్పం ప్రకారం అలా జరిగిందనేటువంటి నిశ్చయం వాడి హృదయంలో ఉంటుంది. ఏమీ అక్కర్లేదు, మన హృదయంలోనే ఉన్నాం, మన హృదయంలోనే ఉన్నాం. అలాగని జీవిస్తే చాలా నష్టపోతున్నాం, మనలో చాలా రాగద్వేషాలు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు. ఏమంటే నీకు కూడా తిరగాలందని అట. ఆ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఏమన్నా అంటే నీకు కూడా తిరగాలని. నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు. ఎవరండి? యేసుక్రీస్తు అడిగాడు. శత్రువులు లేకలేని శత్రువులు ఉన్నారన్నాడు. మరి నాకు కూడా తిరుగుతావనుకో, మరి ఆళ్ళు జ్ఞాపకం రారు, నేను ఆళ్ళు జ్ఞాపకం వస్తారు కానీ నేను జ్ఞాపకం రాదు. ఎంత బాగుందో చూడండి ఆ టీచింగ్. నువ్వు నాకు కూడా వస్తానంటున్నావు, నువ్వు నీకు శత్రువులు ఉన్నారని చెబుతున్నావు. నాకు కూడా వచ్చినా, నాకు కూడా ఉన్నప్పటికీ నీ శత్రువులు నీకు జ్ఞాపకం వస్తారు కానీ నేను జ్ఞాపకం రాను. నీ శరీరం నాకు కూడా ఉండొచ్చు. అంటే నీ మనస్సులో ముందు ఎవరి మీద శత్రుత్వం లేకుండా చేసుకున్నప్పుడు రా, అప్పుడు నువ్వు తరిస్తావు అంటే.